ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం, అందులో మనము శివగీతం లేకపోతే రుద్రగీతం చర్చించుకుంటున్నాము. 52వ శ్లోకం వరకు చూసాము, 53వ శ్లోకం నుంచి ఈరోజు కంటిన్యూ చేద్దామంట మనము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 53వ శ్లోకం మనం చూస్తున్నాము. శివుడు భగవంతుడిని గుణగానం చేస్తూ భగవంతుడు కృష్ణుడికి ఆయన ప్రార్థన అర్పించుకుంటున్నాడు, ఆయన రూపాన్ని వర్ణిస్తున్నాడు, ఆయన రూపాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. సో ఇంకా ప్రార్థనల్లో ఏం చేస్తారో చూద్దామంట. ఏతద్ రూపం అనుధ్యేయం ఆత్మశుద్ధిం అభీప్సతాం యద్భక్తి యోగ భ్యదః స్వధర్మం అనుతిష్టతాం. హే ప్రభు, ఎవరైనా వాళ్ళ యొక్క జీవితాన్ని శుద్ధపరచుకోవాలనుకుంటే వాళ్ళు తప్పకుండా మీ యొక్క పాద పద్మాలపైన ధ్యానం చేసుకోవాలి. ఏ విధంగా అయితే నేను పైన చెప్పాను, అంటే నిన్న మనం చర్చించుకున్నాం కదా, భగవంతుడిని ఎలా దర్శించుకోవాలి, భగవంతుడి పైన ఎలా ధ్యానం చేసుకోవాలి పాద పద్మాల నుంచి. ఈ విధంగా ఎవరైనా వాళ్ళ బాధ్యతలను బాగా నిర్వహించాలి అంటే, ఇంకా వాళ్ళకు అన్ని రకాల భయాల నుంచి ముక్తులు అవ్వాలనుకుంటే ఈ విధమైన భక్తి యోగ మార్గాన్ని అనుసరించాలి ఈ విధంగా. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఆక్యుపేషనల్ డ్యూటీస్ అంటే వర్ణాశ్రమ ధర్మం, వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరైనా కావచ్చు, కానీ అవన్నీ వాళ్ళ కర్తవ్యాలు బాధ్యతలు, వాళ్ళు బ్రాహ్మణులుగా శూద్రులుగా వైశ్యులుగా క్షత్రియులుగా వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళ వర్ణాశ్రమం ప్రకారం వాళ్ళు బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ ఏదైతే అది దాని ప్రకారం కావాల్సిన అన్ని బాధ్యతల్ని నిర్వహించుకుంటూ దాంతోపాటు భక్తి చేసుకోవాలి. ఒకవేళ భక్తి చేసుకుంటేనే వాళ్ళకి సరైన సెక్యూరిటీ అనమాట లైఫ్లో. అది రాశారు ప్రభుపాదుల వారు. మీకు నిజంగా సెక్యూరిటీ కావాలంటే ఈ ఓన్లీ కార్యాలు కర్తవ్యాలు చేసినంత మాత్రం రాదు, భక్తి యోగ చేసుకోవడం వల్లనే మీకు భయం అనేది తొలగిపోతుంది. సెక్యూరిటీ అప్పుడే వస్తుంది. సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. భక్తి యోగ లేకపోతే మనము భక్తి యోగ చేయకుండా మీకు ఏం చేసినా సరే మీరు భయం అనేది వెళ్ళిపోదు. సో మీరు నిర్భయంగా ఉండాలి అంటే భక్తి యోగ చేసుకోవాలి, మీరు ఏం చేస్తున్నా సరే దాంతోపాటు. అదే ఇక్కడ చెప్పారు, ఇంకా వేరే ఏ పద్ధతి ఏ కూడా పనికిరావన్నమాట, ఓన్లీ భక్తి యోగ మాత్రమే. అందుకనే భక్తి యోగ అంటే స్థానే స్థితాశ్రుతి గతాం తనువాన్ మనోభీ అంటే మీరు ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా అక్కడ నుంచి మీరు భక్తి చేసుకోవచ్చు. చాలా ఈజీ భక్తి చేసుకోవడం అనేది. ఇక్కడ శృతిగతం వినడం శ్రవణం ద్వారా అయిపోతుంది భక్తి. భగవంతుడి యొక్క గుణగానాన్ని ఆయన యొక్క ఆదేశాలని భక్తుల నుంచి వినడం ద్వారా మనము భగవంతుణ్ణి మనము పొందవచ్చు. సో ముఖ్యంగా శ్రవణం నుంచి మొత్తం భక్తి మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. భవాన్ భక్తి మతాలభ్యో దుర్లభ సర్వదేహ్యాం స్వరాజ్యస్యాపి అభిమత ఏకాంతేనాత్మ విద్గతి. హే భగవంతుడా, సో ఎవరైతే స్వర్గ రాజు అంటే ఇంద్రుడు కూడా ఆయనకు కూడా జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటాడు. అదేంటి అంటే భక్తి. అంటే ఇంద్రుడు కూడా భక్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరే అంతిమ లక్ష్యం అందరికీ. ఎవరైతే అహం బ్రహ్మాస్మి అని అనుకుంటారో వాళ్ళకు కూడా మీరే అంతిమ లక్ష్యం. కానీ అలాంటి వారికి నేనే భగవంతుడితో అంటే నేను భగవంతుడు ఒకటే అనుకునే వారికి కూడా మీరే లక్ష్యం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మీరు పొందడం చాలా కష్టం. కానీ భక్తుడు చాలా సునాయాసంగా చాలా ఈజీగా మిమ్మల్ని పొందగలరు, మిమ్మల్ని చేరుకోగలరు. సో ఇక్కడ అదే చెప్పారన్నమాట. ఈ వేరే మార్గము ఏదైతే ఉందో నిరాకారవాదులు మాయవాదులు పాటించే మార్గం అది చాలా కఠినమైంది అని భగవద్గీతలు కూడా కృష్ణుడు చెప్తారు, అవునా. కానీ మన భక్తి యోగం అదే చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా భగవంతుని మనం ఎంతో ఈజీగా పొందొచ్చు. భక్తి అమామ విచారణ, అది భక్తి ద్వారానే భగవంతుని మీరు తెలుసుకోవచ్చు. అది ఇక్కడ రాశారు. తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహి. ఓ భగవంతుడా, ఈ శుద్ధ భక్తి అనేది ముక్త జీవులకు కూడా చేసుకోవడం కష్టం, కానీ శుద్ధ భక్తి ద్వారానే మిమ్మల్ని ఎవరైనా సంతృప్తిపరచవచ్చు. సో ఈ విషయాన్ని తెలుసుకొని కూడా మళ్ళీ ఇంకా వేరే వేరే మార్గాలు ఎవరైనా అనుసరిస్తారా, నిజంగా ఎవరైనా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంకా వేరే ఏ మార్గాన్ని అనుసరించరు, భక్తి యోగ మార్గాన్ని అనుసరిస్తారు. సో ఇక్కడ రకరకాల మార్గాలు ఉన్నాయి, జ్ఞాన మార్గం, యోగి ధ్యాన యోగ, హతయోగ, అష్టాంగ యోగ, ఇవన్నీ భక్తి మార్గం, భక్తులు మార్పించే భక్తి యోగ మార్గం. సో వీళ్ళన్నిటిలో కూడా ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా జ్ఞాని, యోగి, భక్త మూడు రకాల ఆధ్యాత్మిక వ్యక్తులు ఉంటారు. ఇందులో భక్తుడు ఒక్కడే సరైన యోగ్యమైన వ్యక్తి భగవంతుణ్ణి పొందడానికి చేరుకోవడానికి. సో అదే ఇక్కడ చెప్పారన్నమాట. అందుకే ఇది ఇక్కడ చెప్తున్నారు. చాలా తక్కువ మంది భక్తి యోగాన్ని పాటిస్తారు. చాలామంది మూర్ఖులు ఇంకా వేరే వేరే యోగాలు, కర్మయోగ, జ్ఞాన యోగ, ధ్యాన యోగ ఇవన్నీ పాటిస్తారు. దీనివల్ల వారికి భగవంతుడు అసలైన కృప ఎప్పుడు లభించదు, భక్తి యోగ ద్వారానే లభిస్తుంది. యత్ర నిర్విస్తతం అరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భృవ. మీరు మీ యొక్క ఐబ్రోస్ అంటే కనుబొమ్మల ఐబ్రోస్ని పెద్ద చేస్తే చాలు, సమయం అది కాల రూపం ధరించి మొత్తం విశ్వాన్ని ధ్వంసం చేసేయగలదు. కానీ ఆ కాలం భక్తుల్ని మాత్రం ఏమీ చేయదు. ఎందుకు ఏ భక్తులైతే మిమ్మల్ని సంపూర్ణంగా మీకు శరణాగతులు అయిపోయారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే సమయం భక్తుల్ని ప్రభావితం చేయలేదు, వేరే వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు కర్మీలు ఉన్నారు, వాళ్ళు ఎంతో సంపాదించుకుంటారు, అవునా, ఎంతో డబ్బు సంపాదించుకుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు, బంగారం దాచుకుంటారు, ఇంకా ఎన్నో అట్లాంటివన్నీ. కానీ అంతా కూడా మృత్యు సమయంలో వెళ్ళిపోతుంది, అంత వేస్ట్. నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత చదువుకున్నా, ఎంత డబ్బులు సంపాదించుకున్నా, ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా, అన్నీ కూడా వ్యర్థం అన్నమాట. ఇంకా దీనికి మీరు సమయం కాల ప్రభావంలో మృత్యు వచ్చినప్పుడు అంతే, అన్నీ వదిలేసాల్సింది. మీరు మీతో పాటు మీరు ఏం తీసుకెళ్ళలేరు. కానీ భక్తుడికి మాత్రం ఏం చేయలేదు సమయం. ఎందుకు? ఎందుకంటే భక్తుడికి ఆయన తనదంటూ ఏమి అనుకోడు. ఆయన చేసేది ఓన్లీ భగవంతుడికి భక్తి సేవ అంతే. సో భగవంతుడికి చేసుకునే భక్తి సేవ అనేది ఎప్పుడూ నశించిపోదు. కాలము దాన్ని నశింపచేయలేదు. మృత్యు అయిపోయినా సరే భక్తుడు ఆయన సేవ చేసుకుంటూనే ఉంటాడు. వేరే ఎక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన భక్తిలో అది ఆయన చేసుకున్న భక్తి ఎప్పుడు నశించిపోదు. కాబట్టి ఒకవేళ ఆయన సంపూర్ణంగా భక్తిలో 100% అవ్వకపోతే ఎంతవరకు ఆయన భక్తి చేసుకున్నాడు అక్కడి నుంచి అదే పాయింట్ నుంచి కంటిన్యూ చేస్తారు. కానీ వేరే కర్మీలు అలా కాదనమాట. ఇప్పుడు అతను ఇక 10th class వరకు చదువుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ పుట్టినప్పుడు నెక్స్ట్ జన్మలో ఆ వ్యక్తి మళ్ళీ కాలేజ్ డైరెక్ట్గా వెళ్ళలేడు. అతను కూడా మళ్ళీ ఎల్కేజీ నుంచి ఏబిసిడి నేర్చుకుని అన్నీ చదువుకోవాల్సింది, అంత వేస్ట్ అనమాట. కానీ భక్తిలో అలా కాదు. మీరు ఎంత భక్తి చేసుకుంటే నెక్స్ట్ జీవితంలో మీరు అక్కడి నుంచే కంటిన్యూ చేయవచ్చు. సో కాల ప్రభావం ద్వారా భక్తి నశించిపోదు, మిగతా అన్ని నశించిపోతాయి. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. మీరు వేరే కర్మీలు జ్ఞానులు సాధించే అన్ని రకాల ఏమైనా సరే అన్నీ నశించిపోతాయి కాల ప్రభావంలో. కానీ భక్తులవి చేసుకునే భక్తి మాత్రం నశించిపోదు. అంతెందుకు యమరాజు కూడా, యమభటులు కూడా భక్తుల దగ్గరికి కూడా రారు. యమరాజు వాళ్ళకి ముందే వార్నింగ్ ఇచ్చి పెట్టేశారు, చెప్పేశారు. ఆ రోజు స్కందంలో వస్తుంది, ఆయన చెప్తారనమాట అక్కడ యమభటులకి, మీరు ఎప్పుడు భక్తుల జోలికి వెళ్ళకూడదు, భక్తుల దగ్గరికి వెళ్ళనే వెళ్ళకూడదు. వాళ్ళకి మీరు ప్రణామాలు అర్పించుకోవాలి, మీరు వాళ్ళకి సమ్మానించాలి, కానీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళొద్దు. సో అందుకనే భక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణుడు భక్తులు, వాళ్ళు యమరాజు యొక్క అధ్యక్షతలో లేరు. యమరాజు కూడా వాళ్ళని ఏం చేయరు.
క్షణార్థేనాపి తులయే నా స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిమ్ముతాశిష.
ఒకవేళ వ్యక్తి ఒక భక్తుడితో సాంగత్యం చేస్తే, ఎవరైనా వ్యక్తి ఒక భక్తుడితో సాంగత్యం లభిస్తే, ఒక్క క్షణమైనా సరే ఇంకా మళ్ళీ అతను ఈ కర్మ జ్ఞాన ఇటువంటి వాటి పట్ల ఆకర్షితుడవ్వడు. సో అందుకనే అలాంటి భక్తులకి దేవతలు ఇచ్చే వరాల పైన వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఎందుకంటే దేవతలు కూడా జన్మ మృత్యుకి లొంగిపోతారు, వాళ్ళు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. సో వాళ్ళు ఇచ్చే వరాలు వాళ్ళు అంత శాశ్వతం కాదు. సో అందుకనే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు, యయాత్మ సుప్రసీదతి. సో యాక్చువల్లీ భక్తుడు ఎందుకంటే భక్తి చేసుకోవడం వల్ల ఎటువంటి సంతృప్తి ఆనందం లభిస్తుందంటే వేరే ఏ మార్గము ద్వారా లభించే అవకాశమే లేదు. ఎందుకంటే భగవంతుడిని యయాత్మ సుప్రసీదతి, మనం భగవంతుడిని భక్తి ద్వారా భక్తియుక్త సేవ ద్వారా సంతృప్తిపరిస్తే మనకు సంతృప్తి లభిస్తుంది. సో ఇదన్నమాట, ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక భక్తుడి యొక్క సాంగత్యం ద్వారా. సో ఒక భక్తుడి యొక్క సాంగత్యం ద్వారా మనం భక్తి చేసుకొని మనకే లాభం, మనమే సంతృప్తి చెందుతాం. ఇలా ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆశీర్వాదము సాంగత్యము మనకు దొరకకపోతే మనం ఎప్పుడు కూడా సంతృప్తి చెందలేము. మనం ఎప్పుడు భగవంతుడి యొక్క ఉన్నతమైన దివ్యమైన విషయాన్ని, దివ్యత్వాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము. అదే ఇక్కడ చెప్పారన్నమాట, భగవంతుడి యొక్క భక్తుడి యొక్క సాంగత్యం మనకు అవసరం. అతానా సారీ 58వ శ్లోకం. అతానా అతానా ఘాంగ్రేస్తవ కీర్తి తీర్థయోర్ అంతర్బహిస్నాన విభూత పాప్మనాం భూతేష్వనుక్రోష సుసత్వశీలినాం స్యాత్ సంగమోనుగ్రహయేష నస్తవ. ఓ భగవంతుడా, మీ యొక్క పాదపద్మాలు ఎంత మంగళదాయకమంటే అన్ని రకాల పాపాలని తొలగించేస్తాయి. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, నాకు మీరు ఈ ఆశీర్వాదం ఇవ్వండి, మీ యొక్క భక్తుల యొక్క సాంగత్యం. సో ఏం కోరుకుంటున్నారు శివుడు అంటే, మీ భక్తుల యొక్క సాంగత్యం నాకు కావాలి. సో శివుడు కోరుకునేది ఇది, భక్తుల యొక్క సాంగత్యం, వైష్ణవుల సాంగత్యం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీ యొక్క పాదపద్మాల్ని పూజించి శుద్ధమైపోయారు. ఇంకా వాళ్ళు బద్ధజీవుల పట్ల ఎంతో కరుణామయులు. తో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మీ అసలైన వరం, మీరు చూపించే అసలైన కృప నా పట్ల ఏంటంటే, వైష్ణవుల యొక్క, మీ భక్తుల యొక్క సాంగత్యం. అది లభించిందంటే మీ కృప నాకు లభించినట్టే. ఇది శివుడు కోరుకునేది. చూసారా, శివుడు ఎవరి సాంగత్యం కోరుకుంటారు? అందుకే నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, శివుడు కోరుకునేది వైష్ణవుల సాంగత్యం. అందుకే ప్రచేతల దగ్గరికి స్వయంగా శివుడే వచ్చేసాడు, ఎందుకంటే వాళ్ళు విష్ణువుని ఆరాధించుకోబోతున్నారు అని తెలిసి. సో ఇది ఇక్కడ, ఎందుకంటే భక్తులు భగవంతుడిని సేవ చేసుకుని వాళ్ళు శుద్ధమైపోతారు వాళ్ళు అని ఇక్కడ రాశారు. అందుకే ఎలాగైతే గంగలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని మనం వింటామో తెలుసుకున్నామో, అలాగే భగవంతుడి పాదపద్మాలు సేవ చేసుకోవడం ద్వారా, ఎందుకంటే భగవంతుడి పాదపద్మాలు స్పర్శించింది కనుకనే గంగ ఆ పవిత్రత లభించింది. సో అలాంటి భగవంతుడి పాదపద్మాలకి డైరెక్ట్ సేవ చేసుకునే వారి తప్పకుండానే శుద్ధమైపోతారు, వారి సాంగత్యం ద్వారా ఎవరైనా శుద్ధమైపోతారు. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే అలా భగవంతుడి పాదపద్మాలని ఆరాధించుకుంటూ ఎల్లప్పుడూ భగవంతుడి గుణగానాన్ని కీర్తిస్తూనే ఉంటారో వాళ్ళు అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి ముక్తులు. సో అలాంటి భక్తులు బద్ధజీవుల పట్ల కృప చూపించగలరు. శ్రీ వృందావన్ దాస్ ఠాకూర్ ఆయన పాడారు చేతన మహాప్రభు యొక్క, ఆయన ఒక గానంలో పాడారు, చేతన మహాప్రభు యొక్క భక్తులు ఎంత శక్తివంతులు అంటే, ఒక్కొక్క చేతన మహాప్రభు యొక్క భక్తుడు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఉద్ధరించగలడు అని. సో ఇంకా చెప్పాలంటే మాటల్లో, ఇది భక్తుల యొక్క కర్తవ్యం. సో భక్తులు అంటే వాళ్ళు, వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళ పని ఏంటి, భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమల్ని, గుణరూపనామలీల మహిమల్ని వాళ్ళు ప్రచారం చేసి బద్ధజీవుల్ని ఉద్ధరించడం, వాళ్ళందరినీ కూడా ఈ శుద్ధ సత్వ స్థాయి, శుద్ధ భక్తి స్థాయికి తీసుకొని రావడం. సో ఇక్కడ రాశారు, సుసత్వ అంటే శుద్ధ సత్వ. సో ఇక్కడ శివుడు చెప్తున్నారన్నమాట, సో మనము ఇలా విష్ణువుని ఆశ్రయించాలి, భక్తుల యొక్క సాంగత్యాన్ని గ్రహించాలి, తద్వారా మనం ఈ విధంగా భక్తి చేసుకోవాలి, ఇదే ప్రార్థించుకోవాలని మనకు శివుడు నేర్పిస్తున్నాడు.
నయస్య చిత్తం భైరత విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశత్ యద్భక్తి యోగానుగృహీత మంజస మునిర్విచష్టే నను తత్ర తే గతిం.
ఏ భక్తుడి హృదయం సంపూర్ణంగా శుద్ధమైపోయిందో భక్తి మార్గం ద్వారా, భక్తి అనుసరించడం ద్వారా హృదయం శుద్ధమవుతుంది, ఇదే ముఖ్యమైన లాభం. తద్వారా ఈ విధంగా ఎవరైతే భక్తి దేవి యొక్క అనుగ్రహం పొందారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాయ ద్వారా ప్రభావితమవ్వరు. ఇది ఎలా అంటే అందకూపం, అందకూపం వంటిది ఈ మాయ. ఈ విధంగా అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి ముక్తులు గనక ఒక భక్తుడు, ఆయన ఎంతో ఆనందంగా అన్ని విషయాలు భగవంతుడికి సంబంధించిన గుణ రూప లీల మహిమలను అర్థం చేసుకోగలరు. సో భగవంతుడి విషయాలు అర్థం చేసుకోవడానికి సులువైపోతుంది అన్నమాట. అది ఇక్కడ రాశారు, ఇదంతా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం యొక్క మహిమ. అందుకే భాగవతంలో రాశారు,
సతాం ప్రసంగాం మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథా తజ్జోషనాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారథిర్భక్తిరనుక్రమిష్యతి.
ఇలా భక్తుల యొక్క, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనము భగవంతుడి యొక్క దివ్య నామాలు గుణరూప మహిమల్ని అర్థం చేసుకోగలం. అందుకనే చైతన్య మహాప్రభు పదే పదే చెప్పారు ఏమని, సాధుసంగ సాధుసంగ సర్వసిద్ధి హోయ్, లవమాత్ర సాధుసంగ, సారీ, సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్ర కోయ్, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్రం కొద్దిగా సాధు సాంగత్యం మనకు లభిస్తే మన జీవితం సార్థకం అయిపోతుంది. సో ఈ విధంగా మనము భక్తి మార్గంలో బాగా ఉన్నది సాధించవచ్చు. సో బేసికలీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఇలా హరే కృష్ణ మహామంత్రం జపిస్తాము, చేతో దర్పణ మార్జనం, మన హృదయం శుద్ధమవుతుంది. సో తద్వారా మనము భౌతిక జగత్తుకి, మాయాకి ప్రభావితం అవ్వము, దానికి ఆకర్షితం అవ్వము. సో ఈ విధంగా ఎవరైనా ఇంకా మాయా పట్ల ఆకర్షితులు అవుతున్నారు అంటే ఇంకా వాళ్ళ హృదయం ఇంకా శుద్ధం అవ్వలేదు అని అర్థం. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయం శుద్ధం అవ్వలేదు, అప్పుడే ఆ వ్యక్తి అన్ని విషయాలు కూడా ఏవైతే ప్రతి ఒక్కటి భగవంతుడికి సంబంధించిందే, కానీ అతను ఆ సంబంధాన్ని చూడలేడు. ఇదం హి విశ్వం భగవాని వేతర. సో ఏ వ్యక్తి అయితే ఇలా అతని హృదయం శుద్ధమైపోయి ఉంటుందో, అతని వ్యక్తి ఈ జగత్తులో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడితో సంబంధం ఉందని, అది కూడా అన్ని భగవంతుడి నుంచే వచ్చాయని ఆ విషయాన్ని అర్థం చేసుకోగలరు, ఆ సంబంధాన్ని చూడగలరు. సో ప్రతి దగ్గర ఆయన భగవంతుడిని దర్శించుకోగలడు. కానీ ఒక వ్యక్తి ఎవరి హృదయం అయితే ఇంకా అశుద్ధంగా ఉందో వాళ్ళు ఆ విధంగా చూడలేరు. సో అందుకే మనం శుద్ధం అవ్వాలి మన హృదయం అంటే దానికి సత్సంగం, భక్తుల యొక్క సాంగత్యం అవసరం. సో అందుకనే శుద్ధ భక్తులు వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మాయా ద్వారా ప్రభావితం అవ్వరు, విచలితం అవ్వరు. సో భక్తి యోగ మనము చాలా బాగా చేయాలి. ఎలా భక్తి యోగ పాటించాలంటే, 10 అపరాధాలు ఏవైతే ఉన్నాయో మహామంత్రం జపించేటప్పుడు ఆ 10 నామాపరాధాలు చేయకుండా మనం నామాన్ని జపించాలి. ఇంకా అంతేకాకుండా 64 అపరాధాలు ఉన్నాయి, విగ్రహారాధన చేసుకునేటప్పుడు 64 అపరాధాలు కూడా చేయకూడదు. సో ఈ విధంగా ఎవరైతే ఈ నియమాలని ఎంత బాగా పాటిస్తారో, ఈ అపరాధాలు చేయకుండా భక్తి చేసుకుంటారో, అప్పుడు భక్తిదేవి వారి పట్ల ఎంతో సంతృష్టి చెంది ఇంకా వారి పట్ల కృపను చూపిస్తుంది. తద్వారా వాళ్ళు ఏ భౌతిక జగత్తు మాయ ద్వారా ప్రభావితం అవ్వరు, బహిరంగ శక్తి ద్వారా ప్రభావితం అవ్వకుండా ఉంటారు. సో అందుకనే భక్తులు ఈ విషయం గురించి ఆలోచించి అలా సరిగ్గా భక్తి చేసుకోవాలి. యత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతిర్ ఆకాశం ఇవ విస్తృతం. హే భగవంతుడా, ఈ యొక్క బ్రహ్మణ్, నిరాకారం బ్రహ్మణం ఏదైతే ఉందో అది మొత్తం వ్యాపించి ఉంది. ఎలాగైతే ఆకాశంలో సూర్యుడు యొక్క కిరణాల ద్వారా వెలుతురు వ్యాపించి ఉంటుందో, సన్షైన్, ఆ విధంగా యాక్చువల్లీ ఈ మొత్తం నిరాకార బ్రహ్మణం ఏదైతే ఉందో మొత్తం వ్యాపించి ఉంది అన్ని చోట్ల విశ్వంలో. ఇదంతా కూడా దీని ద్వారా అందులోంచి ఎన్నో విశ్వాలు సృష్టించబడుతున్నాయి కదా, ఇదంతా కూడా ఈజ్ మేనిఫెస్టెడ్ ఈజ్ యూ, అంతా మీ నుంచే వచ్చింది. అదే ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట శాస్త్రంలో, భగవద్గీతలో కూడా, మయాతతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థిత. సో నా నుంచే ఈ యొక్క నిరాకార బ్రహ్మణ్, ఇంకా ఈ విశ్వము, ఇంకా అన్ని జీవరాశులు అన్నీ నా నుంచే ఉత్పన్నమయ్యాయి. కానీ నేను అందులో లేను. సో ఏంటంటే కొంతమంది, చాలామంది ఏంటంటే కొంత నిరాకార వాళ్ళు ఏమనుకుంటారంటే, భగవంతుడు మొత్తం ఇప్పుడు ఇలా నిరాకార బ్రహ్మంగా వ్యాపించిపోయారు, అందుకే ఇంకా భగవంతుడు లేరు అని, అందులోనే వ్యాపించిపోయారు. కాదు, అలా కాదు, ఆయన నుంచే ఈ నిరాకార బ్రహ్మణ్, ఇది ఆయన నుంచి వచ్చే వెలుతురు ఈ నిరాకార బ్రహ్మణ్. అలా సూర్యుడి నుంచి ఎలా అయితే సూర్యుడు వెలుతురు వస్తుందో, అలాగే భగవంతుడి శరీరం నుంచి వచ్చే వెలుతురే నిరాకార బ్రహ్మణం, ఈ బ్రహ్మజ్యోతి. సో కానీ ఎలాగైతే సూర్యుడు సపరేట్గా ఉంటాడో సూర్యకిరణాల నుంచి, అలాగే భగవంతుడు కూడా సపరేట్గా ఉంటారు. అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట, ఈ విధంగా అంటే ప్రతి చోట కూడా భగవంతుడి శక్తి భగవంతుడి నుంచే అన్నీ వచ్చాయి. అందుకే గీతలో ఇలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దకే పౌరుషం ఋషు. ఓ అర్జున, రసోహం అప్సు కౌంతేయ, కుంతిపుత్ర అర్జున, రసోహం అప్సు అంటే నీటి యొక్క రుచి అది నేనే. అంటే భగవంతుడు ఇప్పుడు నీటి రుచిగా మారిపోయాడు అంటే ఇంకా భగవంతుడు ఎక్కడా లేడు, ఆ నీటి రుచిలోనే ఉన్నాడు, అలా కాదు. ఆ భగవంతుడి యొక్క శక్తి ద్వారానే ఆ నీటికి ఆ రుచి వచ్చింది. సో మీరు నీటిని తాగిన నీరు తాగినప్పుడు అప్పుడు మీరు ఆస్వాదించే రుచి అది కృష్ణుడు. ఆ కృష్ణుడిని అలా మీరు గుర్తు చేసుకోవచ్చు, ఇది కృష్ణుడు ఇచ్చారు, కృష్ణుడి శక్తి ద్వారానే జరిగింది ఇదంతా. కృష్ణుడి నుంచే వచ్చింది రుచి నీటికి, నీళ్ళు కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి, ఆ నీటిలో రుచి కూడా కృష్ణుడే. సో అలాగే ఈ సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు కానీ వెలుతురు కానీ, ఇంకా ఓం ప్రణవ మంత్రం, ప్రణవః సర్వవేదేషు, ఇవన్నీ కూడా, ఇంకా ఆకాశంలో శబ్దం, ఇంకా ఒక పురుషుడిలో ఉన్న సామర్థ్యం, అన్నీ కూడా నేనే. అంటే అన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి అనే విషయాన్ని గ్రహించి మనం గుర్తు చేసుకోవాలి. అలా ఎక్కడ ఏం చూసినా కానీ ఓ ఇది కూడా భగవంతుడి నుంచే వచ్చింది, ఇది కూడా భగవంతుడి నుంచి వచ్చే విషయం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, పెద్ద వ్యాపారవేత్త. ఆయన దగ్గర ఎన్నో ఫ్యాక్టరీలు ఉండొచ్చు, ఎన్నో ఆఫీసులు ఉండొచ్చు. ఆయన దగ్గర ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో ఆఫీసులు ఉండొచ్చు, కానీ ఆయన భుజాలపైనే మొత్తం బాధ్యత, అన్నిటినీ నడిపే బాధ్యత. అలాగనేసి ఆయనే ప్రతి ఆఫీసులో, ప్రతి బెంచ్ దగ్గర, ప్రతి చోట ఆఫీసులో ప్రతి మూలన వెళ్ళి ఆయనే పనిచేయట్లేదు. ఆయన బాధ్యతే, కానీ ఆ ఆఫీసులన్నీ కూడా ఆయన యొక్క శక్తి, అంటే ఎవరినో అక్కడ పెట్టి ఆయన శక్తి ద్వారా నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు ఆఫీస్ అంటే ఆయనే నడిపిస్తున్నాడు, కానీ ఆయన వెళ్ళి పర్సనల్గా నడిపించట్లేదు, ఎవరి ద్వారానో నడిపిస్తున్నాడు ఆయన శక్తి ద్వారా. ఆయనకు అన్ని శక్తులు ద్వారా, ఆయన రకరకాల శక్తులు అంటే రకరకాల వ్యక్తులు, రకరకాల మాధ్యాల ద్వారా, ఆయన తెలివి ద్వారా ఆయన నడిపిస్తున్నాడు. కానీ దీని వెనకాల ఈ మొత్తం ఆఫీసులు, ఈ ఫ్యాక్టరీలు అన్నీ నడుస్తున్నాయంటే దాని వెనకాల తెలివి బుర్ర ఆ వ్యక్తిదే, వ్యాపారవేత్తదే, అవునా? సో దానికి మొత్తం కారణం ఆయనే నడిపిస్తున్నారని చెప్తాం, అవునా? సో అలాగే భగవంతుడు యొక్క శక్తి, భగవంతుడు యొక్క తెలివి ద్వారానే ఈ మొత్తం జగత్తు అంతా నడుస్తుంది, సృష్టించబడింది. ఆ విషయాన్ని అలా అర్థం చేసుకోవాలి మనం. అది కూడా నేనే అంటే అది భగవంతుడు అని కాదు, భగవంతుడి శక్తి, భగవంతుడి కృప, భగవంతుడి తెలివి ద్వారానే అన్నీ అక్కడికి వచ్చాయి, నడుస్తున్నాయని దాని అర్థం. సో యో మాయయేదం పురురూపయ సృజ బిభర్తి భూయాక్షపయత్య విక్రియ యద్భేద బుద్ధి సదివాత్మ దుస్తయా త్వమాత్మతంత్రం భగవన్ ప్రతిమహి. ఓ భగవంతుడా, మీకు ఎన్నో 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 శక్తులు ఉన్నాయి, మీవి ఇవన్నీ కూడా ఎన్నో రకరకాల రూపాల్లో ఈ శక్తులన్నీ అవతరిస్తున్నాయి. మీరు ఆ శక్తుల ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించారు, ఇంకా విశ్వాన్ని పాలిస్తున్నారు, చాలా రోజులు పాలిస్తారు, ఇదేదో శాశ్వతం అన్నట్టుగా, కానీ తర్వాత మీరు దీన్నే ధ్వంసం చేసేస్తారు, సంహరిస్తారు. ఇవన్నీ ఇలాంటి సృష్టి పాలన సంహారం ద్వారా ఇవన్నీ జరుగుతున్నా, ఎన్నో రకాల పరివర్తనలు జరుగుతున్నా, మీరు మాత్రం దీని పట్ల, దీని ద్వారా ఏమాత్రం విచలితం అవ్వరు ఈ పరివర్తనల ద్వారా. కానీ సాధారణ జీవాత్మలు, బద్ధజీవులు ఇవన్నీ చూసి, పరివర్తనలను చూసి భయపడిపోతారు, విచలితమైపోతారు. అందుకనే వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఇది కూడా మీ యొక్క శక్తి ద్వారానే, మీతో సంబంధం ఉన్న మీ అనే విషయాన్ని విషయాలు వాళ్ళు గమనించలేరు, బద్ధజీవులు. కానీ మీరు దీన్ని అంతటి కూడా మీరు అతీతులు, స్వతంత్రులు. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను అని ఇక్కడ చూడు చెప్తున్నాను అన్నమాట.
క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ తయేవ కోవిదాః.
సో మీ యొక్క ఈ విశ్వరూపంలో పంచమహాభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా భౌతికమే, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పరమాత్మ మీ యొక్క అవతారం, ఆయన అన్ని నిర్దేశిస్తున్నారు, ఆయన డైరెక్షన్లోనే జరుగుతున్నాయి. సో యోగీలు ఎవరైతే భక్తులు కాదో, అంటే కర్మయోగి, జ్ఞానయోగి వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆరాధించుకుంటారు వారి యొక్క కార్యాల ద్వారా, వాళ్ళ యొక్క స్థితి నుంచి. సో వేదాల్లో శాస్త్రాల్లో ఇవన్నీ చెప్పారు. అందరూ అన్ని విధాలుగా ఏ విధాలుగా పూజించుకున్నదో అసలు పూజించేది మిమ్మల్ని అని. సో ఇది వేదాల యొక్క సారం. సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా పూజించుకుంటూ ఉంటారు, రకరకాల విషయాల గురించి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు రకరకాల లక్ష్యాలు సాధించుకోవడానికి. కానీ మనకు భాగవతం చెప్పేది ఏంటంటే, అకామ సర్వకామోవ మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో మీకు ఏం కావాలనుకున్నా సరే, ఏం కామవాసన లేకున్నా, ఎన్నో ఇచ్చల కోరికలు ఉన్నా, మోక్షం కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా, అన్నిటికీ కూడా భక్తి చేసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడికి. సో నెక్స్ట్ శ్లోకం 63, త్వమేకాద్య పురుష సుప్త శక్తి తయా రజసత్వతమో విభిద్యతే మహానహం కం మరుదగ్ని వార్ధరా సురర్షయో భూతగణా ఇదం యతః. మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నారు భగవంతుడా, మీరే అన్నిటికీ కారణం, అందరి సృష్టికి కారణం. ఈ సృష్టి జడజగత్తు, ఈ భౌతిక ప్రపంచం సృష్టి అయ్యే కన్నా ముందు మీ యొక్క శక్తి అంతా కూడా డార్మెంట్ స్టేట్లో ఉండేది. దాని తర్వాత అంటే ఆ టైంలో అది యాక్టివ్ లేదు, కానీ తర్వాత మీరు మీ శక్తి ద్వారా దాన్ని యాక్టివ్ చేశారు. తర్వాత ఈ మూడు గుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా కార్యాలు స్టార్ట్ చేశాయి. దాని తర్వాత మీ ఈ యొక్క మహత్ శక్తి, మహత్తత్వం మొత్తం ఇదంతా, ఇందులో మిగతావన్నీ కూడా పంచమహాభూతాలు, ఇంకా దేవతలు, రకరకాల జీవరాశులు, వ్యక్తులు అందరూ కూడా సృష్టించబడ్డారు. ఈ విధంగా భౌతిక జగత్తు సృష్టించబడింది. సో ఈ విధంగా భౌతిక జగత్తు ఎలా సృష్టించింది అనేది మనం 2-3 స్కందాలు బాగా విస్తృతంగా మనం చర్చించుకున్నాము. అందుకే మళ్ళీ ఇక్కడ మనం చర్చించుకోము, ముందుకెళ్దామంట. సృష్టం స్వశక్త్యేదమను ప్రవిష్ట చతుర్విధం పురం ఆత్మాంశకేన అతోభిదుస్తం పురుషం సంతమంతర్ భుంతే ఋషికైర్ మధుసార గ్రమ్య. ఓ భగవంతుడా, మీరు ఈ విధంగా ఈ మీ యొక్క శక్తుల్ని ద్వారా అన్ని సృష్టించిన తర్వాత మీరే అన్నిట్లో ప్రవేశించారు, మీ సృష్టిలోకి మీరు ప్రవేశించారు. ఈ విధంగా ప్రతి ఒక్క హృదయాల్లో ప్రవేశించారు, నివసించారు, నివసిస్తున్నారు. అందుకనే మీకు ప్రతి ఒక్క జీవాత్మ గురించి తెలుసు, వాళ్ళు ఎలా భోగిస్తున్నారు వాళ్ళ ఇంద్రియాల ద్వారా అన్నీ మీకు తెలుసు. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భోగించి ఆనందాన్ని అనుభవించి ఆనందం, సుఖం ఎటువంటిదంటే, తేనెటీగలు తేనెను ఎలా భోగించి, ఏదైతే తేనెటీగలు తేనె ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసేసారో, తేనె పుట్టలో ఉంటుందో అక్కడ తేనెను ఎలా ఎంజాయ్ చేస్తాయో తేనె టీగలు, అలాగే ఈ భౌతిక ప్రపంచంలో జీవరాశులు భోగించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వాళ్ళకు కలిగే సుఖం, అటువంటి సుఖమే. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, ఎందుకు ఆ ఉదాహరణ ఇచ్చారని చూద్దామంట. సో ఇక్కడ బేసికల్ అంటే భగవంతుడు ఎన్నో రకాల జీవరాశుల్ని సృష్టిస్తారు. సో ఎన్నో రకాల జీవరాశుల్ని సృష్టించ భగవంతుడు 4 రకాలు మొత్తం, అంటే కొన్ని జీవరాశులు జరాయుజ అంటే డైరెక్ట్ సంతానం ద్వారా, ఇప్పుడు మనుషులు సంతానం జన్మనిస్తారు కదా పిల్లల్ని, సో డైరెక్ట్ అది. ఇంకొకటి ఇప్పుడు పక్షులు గుడ్డు పెడతాయి కదా అండజ, సో అండ గుడ్డు నుంచి ఉత్పన్నమవుతాయి ప్రాణులు. ఇంకొకటి స్వేదజ అంటే చెమట నుంచి కూడా కొన్ని ప్రాణులు పుట్టుకొస్తాయి అందులోంచి కూడా. ఇంకొకటి ఉద్బిజ్జ అంటే బీజాల నుంచి, అంటే వృక్షాలు వస్తాయి కదా, చెట్లు పెరుగుతాయి. ఈ విధంగా రకరకాల జీవరాశులు మొత్తం ఈ నాలుగు విధాలుగా జన్మిస్తాయి. ఓకే, కానీ ప్రతి ఒక్క జీవరాశి యొక్క హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో నివసిస్తాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం. ఇక్కడ తేనెటీగల ఉదాహరణ ఎందుకు ఇచ్చారంటే ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు తేనెటీగలే కాదు, ప్రతి ఒక్కరూ ఈ భౌతిక ప్రపంచంలో సుఖాన్ని భోగించడానికి, అంటే భోగిస్తూ సుఖాన్ని అనుభవించడానికి అనిపించే సుఖం ఎటువంటిదంటే, ఒక ఉదాహరణ ఇచ్చారు అందరిదిటే. అంటే తేనెటీగలు ఎందుకు ఇచ్చారంటే, మామూలుగా తేనెటీగలు ఆ తేనె పుట్టలో వారు ఆ తేనెని తినాలి అని తినేసి భోగించాలనుకుంటే, ఆ సమయంలో అవి తేనె తినేటప్పుడు వేరే పక్కనున్న తేనెటీగలు వాటి కుడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న తేనెటీగలు కుడుతూ ఉంటాయి, వాళ్ళని బైట్ చేస్తూ ఉంటాయి. అలా వాటి బైట్స్ అంటే తేనె కుట్టు తీసుకుంటూనే వాళ్ళు తేనెను తింటూ ఉండాలన్నమాట. సో అటువంటిది అంటే ఒక సైడ్ నుంచి సుఖం, ఇంకో సైడ్ నుంచి దుఃఖం కూడా. సో ఆ విధంగా బాధపడుతూ ఒక విధంగా కష్టంతో ఆ కష్టంలోనే సుఖాన్ని అనుభవించాలన్నమాట. సో యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే, అంటే చెప్పేది ఏంటంటే, భౌతిక ప్రపంచంలో సుఖం ఫ్రీగా దొరకదు. ఇంకోటి ఏంటంటే, ఆ సుఖంలో కంపల్సరీ ఎంతో అంత దుఃఖం ఉంటుంది. సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. ఓన్లీ సుఖం దొరకదు, కంపల్సరీ దుఃఖం ఉండాల్సిందే. సో ఇక్కడ ఈ మనిషి యొక్క సమాజం కూడా ఇటువంటిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తేనెను ఎలాగైతే తేనెటీగలు సంగ్రహిస్తాయో కలెక్ట్ చేసుకుంటాయి, అలాగే మనుషులు కూడా చాలా డబ్బులు, వసతులు, సువిధలు, భోగించడానికి వస్తువులు అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. రకరకాలవన్నీ పెద్ద పెద్ద రాజ్యాలని సృష్టించుకుంటున్నారు, పెద్ద పెద్ద బంగ్లా సృష్టించుకుంటున్నారు, అన్నీ ఎన్నో రకాల తినే వస్తువులు అన్నీ తెచ్చుకుంటారు భోగించడానికి. కానీ ఇప్పుడు వాళ్ళు దేశాలు అనుకోండి, ఇంకో దేశం వాళ్ళు ఇంకో దేశం పైన ఆక్రమణ చేస్తారు. మీరు ఇంట్లో వాళ్ళు అనుకోండి, ఇంకో వ్యక్తులు వేరే వ్యక్తులు ఈర్ష్యపడతారు, దొంగలించుకోవాలని చూస్తారు మీ ఆస్తిని, లేకపోతే వేరే వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా హాని కలిగించాలనుకోని చూస్తారు. మీ యొక్క సంపదని, మీరు ఏదైతే సేకరించారు దాన్ని ఎలాగైనా సరే ధ్వంసం చేయడానికి, హరించుకోవడానికి ప్రయత్నిస్తారు. సో అందుకనే ఎప్పటికి కూడా ఈ యొక్క ఇవన్నీ సహిస్తూనే భోగించాలన్నమాట వ్యక్తి. సో అంటే ఇంకా ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా పరిశ్రమ ఉంటుంది, ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అంటే దీనిలో ఎంతో దుఃఖాన్ని అనుభవించాలి, ఎంతో కష్టాన్ని అనుభవించిన తర్వాతే మీకు ఆ బిల్డింగ్ దొరుకుతుంది, తర్వాత కాసేపు సుఖం ఉంటుంది కొంచెం అంతే. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు సుఖం అనుభవించాలంటే ముందు ఎంతో కష్టపడాలి, లేకపోతే మీకు సుఖం వచ్చినా కానీ దాన్ని తర్వాత ఎంతో కష్టం ఉంటుంది, దాంతో పాటు కూడా ఉండొచ్చు. సో మీకు కష్టము దుఃఖం లేనిది సుఖం దొరకదన్నమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. స ఏష లోకానతి చందవేగో వికర్షసి త్వం ఖలు కాలయాన భూతాని భూతేరనుమేయతత్వో గణావలిర్వాయురివా విషయ. భగవంతుడా, మీ యొక్క ఆధిపత్యాన్ని, మీరే అన్నిటికీ అధిపతి, మీ యొక్క ఆధిపత్యాన్ని డైరెక్ట్గా అనుభవించలేము. కానీ ఆ విషయాన్ని మీరు చూడట్లేదు, డైరెక్ట్గా మీ ఆధిపత్యాన్ని మేము గమనించలేకపోతాం. కానీ మీరు చేసే కార్యాల ద్వారా, కాల ప్రభావంలో మీరు చేసే సృష్టి, పాలన, ధ్వంసం అన్ని ద్వారా ఈ కాలం ఎంత శక్తివంతమైందంటే, కాల ప్రభావంలో అన్నీ ధ్వంసమైపోతాయి, నాశనమైపోతాయి. ఎలాగైతే ఒక జీవిని, ఒక పశువుని ఇంకో పశువు తినేస్తుందో, అలాగే కాలము అన్నిటినీ తినేస్తుంది. ఎలాగైతే గాలి మేఘాలని తరిమేస్తుందో ఆకాశంలో, అంటే పాయింట్ ఏంటంటే మీకు గాలి కనిపించదు, కానీ గాలి కనిపించకూడదు, కానీ మేఘాలన్నీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళిపోతున్నాయి, ఇంకో ఆకాశంలో ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళిపోతున్నాయి. సో ఎవరు తరిమేస్తున్నారు? మీకు డైరెక్ట్గా కనిపించకపోవచ్చు, కానీ ఇది గాలి చేస్తుంది. గాలిని మీరు చూడలేరు, కానీ గాలి చేస్తున్న పని. అలాగే భగవంతుడు మీరు చూడలేకపోతున్నారు, కానీ భగవంతుడు కాలరూపంలో వచ్చి అన్నిటినీ, అన్ని పనులు చేసేస్తున్నారు, అన్నిటినీ ధ్వంసం చేసేస్తున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవంతుడి యొక్క ఆధిపత్యాన్ని మనం డైరెక్ట్గా గమనించలేం, కానీ ఈ కార్యాల ద్వారా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎవ్వరూ కూడా మృత్యు నుంచి తప్పించుకోలేరు, ఎంత తప్పించుకోవాలనుకున్నా కానీ. సో మృత్యు రూపంలో అలా భగవంతుడు నమ్మని వాళ్ళు ఇంకా మృత్యు రూపంలో భగవంతుడు వాళ్ళకి కనిపిస్తారన్నమాట. తప్పించుకొని చూడమండి, మీరు నాస్తికులు కదా, మేము చెప్తున్నాం, మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. మీరు నిజంగా నిజంగా మీరు, మేము చెప్తున్నాం జన్మ మృత్యు జరావేది కంపల్సరీ ఉంటుంది, అందరికీ కంపల్సరీ మృత్యు రావాల్సిందే, మీరు చావాల్సిందే ఒకరోజు, ఇది మా శాస్త్రం చెప్తుంది. మీరు శాస్త్రాలు నమ్మలేదు, నమ్మట్లేదా, భగవంతుడు చెప్తున్నాడు కాలరూపంలో వచ్చి చంపేస్తారు నాస్తికులకి. సో మీరు నాస్తికులు అయితే మీ కాలరూపంలో భగవంతుడు చంపేస్తాడు మిమ్మల్ని, మీరు అప్పుడు స్వీకరించాలి. మీరు నిజంగా అంత గొప్ప వాళ్ళు అయితే మరి కాలాన్ని జయించి చూపించండి, సమయాన్ని జయించి చూపించండి, మృత్యుని జయించి చూపించండి. చాతగాదు అనమాట, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం వస్తుంది అనమాట, భగవంతుడు లేడు, ఇదంతా భగవంతుడు అని, ఇదంతా అబద్ధమని. సో అయితే సరే, అలాంటి వాళ్ళకి భగవంతుడు మృతి రూపంలోనే, అంటే కాలరూపంలోనే కనిపిస్తాడు అనమాట. కానీ భక్తులకు అలా ఉండదు అనమాట. భక్తులకి కాలం ఏం చేయలేదు. అదేంటి, భక్తులు కూడా చనిపోతారు కదా, భక్తులు చనిపోరా, చనిపోతారు. కానీ భక్తులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమీ లాస్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడైనా భక్తి చేసుకుంటారు, చనిపోయిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళి అక్కడ కూడా భక్తి చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఓన్లీ ఒకటే సంపద, భక్తి. అది కాలము నశింప చేయలేదు. కానీ వేరే వాళ్ళందరి దగ్గర ఎన్నో రకాల సంపదలు ఉన్నాయి, అవన్నీ నశించిపోతాయి. వాళ్ళ శరీరం కూడా నశించిపో, వాళ్ళు మా శరీరమే అని జీవిస్తున్నారు కదా, శరీరం నశించిపోతుంది. తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాలి, వాళ్ళకి ముక్తి లభించదు. ఇంకా వాళ్ళు చేసుకునే కర్మాల ప్రకారం ఎన్నో అనుభవించాల్సి వస్తుంది, దుఃఖాలని, కష్టాలని. సో అందుకనే లాస్ అనేది ఓన్లీ అభక్తుడికి, నాస్తికులకే. భక్తులకి సమయం ఏం చేయలేదు అన్నమాట కాలం.
ప్రమత్తముచ్చేరితి కృత్య చింతయ ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం త్వం అప్రమత్త సహసాభిపద్యసే క్షుల్లే లిహానో హిరివాకు మంతక.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఓ భగవంతుడా, ఇక్కడ ఉన్న జీవరాశులన్నీ ఈ భౌతిక ప్రపంచంలో పిచ్చి పిచ్చిగా ప్లాన్ చేస్తున్నారు, ఎన్నో సాధించాలి, ఎన్నో చేయాలి, ఎన్నో పొందాలి అని. ఏవో పొందాలి, ఏవో సాధించాలి, ఏవో లక్ష్యాలు, భౌతిక లక్ష్యాలని సాధించుకుంటూ, భౌతిక వస్తువుల్ని సేకరించుకుంటూ ఎంతో బిజీ అన్నమాట. ఆ ఇచ్ఛలు పూర్తి చేసుకోవడానికి ఎంతో బిజీ. ఎందుకంటే ఇదంతా వాళ్ళకి ఉన్న లోభం కారణంగా. విషయేషు లాలసం అంటే విషయ వస్తువుల్ని భోగించాలనే కోరిక, ఆ కోరిక కారణంగా ఎంతో పరిశ్రమ చేస్తున్నారు. సో ఈ విధంగా భౌతికంగా భోగించాలనే లోభం ప్రతి బద్ధజీవిలో ఉంది ఇక్కడ. కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉంటారు ఇలాంటి వాళ్ళ పట్ల. సమయం వచ్చినప్పుడు పాము కాటు ద్వారా, అంటే పాము కాటేసి ఎలా చనిపోతారో, సమయం కాలరూపం, కాల సర్పం రూపంలో మీరు వాళ్ళని సరైన సమయంలో కాటేస్తారు, మొత్తం ఫినిష్. ఎలాగైతే ఒక పాము ఒక ఎలుకని మింగేస్తుందో చంపేసి, అలాగే మీరు ఎంతో ఈజీగా కాలరూపంలో వాళ్ళని అందరిని మింగేస్తారు, చంపేస్తారు, ఫినిష్. వాళ్ళు ఎంతో కష్టపడి పెద్ద 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 సామ్రాజ్యాలని, పెద్ద పెద్ద సంపదల్ని సంపాదించుకున్నారు, అంతా ఫినిష్. కాలం అయిపోగానే అంతా ఫినిష్. ఏముంటుంది వాళ్ళతో పాటు? వాళ్ళు చేసుకున్న, భగవంతుడు చేసుకున్న సేవ, వాళ్ళు చేసుకున్న భక్తి మాత్రమే వాళ్ళతో పాటు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏం చేసుకోకుండా, వాళ్ళు బిజీ కదా, చాలా బిజీ బిజీ బిజీ, డబ్బులు సంపాదించుకోవడానికి సమయం లేదు భాగవతం క్లాస్ వినడానికి కూడా, ఎందుకంటే బిజీ. ఇప్పుడు వెళ్ళాలి, డబ్బులు సంపాదించడానికి వెళ్ళాలి, రోజంతా అది డబ్బులు సంపాదించుకోవాలి, దాని తర్వాత భోగించాలి. భగవంతుడికి దానం ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, భోగించడానికి మాత్రం చాలా డబ్బులు ఉన్నాయి. సో ఇలా భగవంతుడి సేవ చేసుకోకుండా, అందుకనే భగవంతుడు చెప్తాడు, సరే మీరు, మీకు పిచ్చి ఉంది డబ్బు సంపాదించే పిచ్చి, పనిచేసే పిచ్చి ఉంది, సరే పనిచేసి బయట పనిచేసి డబ్బు సంపాదించుకుంటే అట్లీస్ట్ దాన్ని భగవంతుడి సేవ కన్నా వినియోగిస్తే కనీసం కొంచెమన్నా మీకు లాభం వచ్చేది. కానీ చాలామంది ఏంటంటే మేము భోగిస్తాం, మేము భోగిస్తామని చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకొని దాంట్లో బిజీగా ఉంటారు. కానీ కాల ప్రభావం ద్వారా అన్ని వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. మీరు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా కానీ శాశ్వతంగా మీరు ఉండలేరు. చాలామంది 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి డబ్బు సంపాదించుకొని బిల్డింగ్ కడతారు ముందు కాలంలో. ఇప్పుడు ఏంటంటే ముందే లోన్ తీసుకుంటారు, 30 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు లోన్ తీసేసుకొని వెంటనే బిల్డింగ్ కట్టేసుకుంటారు, లేకపోతే అపార్ట్మెంట్ కొనేసుకుంటారు. జీవితాంతం ఈఎంఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ దానికోసం కష్టపడాలి. ఇంకా నువ్వు కష్టపడలేదంటే వాడు ఇల్లు తీసేసుకుంటాడు లోన్ తీర్చకపోతే. సో అదే అనమాట, ఇంకా జీవితాంతం అరే మాకు లోన్లు ఉన్నాయి కట్టుకోవాలి, చాలా కట్టే ఉన్నాయి డబ్బులు అందువరకు, ఇవన్నీ భక్తి భక్తి మేము చేసుకోలేము. ఎందుకు మీకు అన్ని కట్టే ఉన్నాయి? మీకు ఆ భౌతిక కోరికలు తీర్చుకోలే ఇచ్ఛ మీరే చేసుకునేవన్నీ. సో భగవంతుడు కుక్క పిల్లి ఏనుగు కూడా అందరికీ తిండి పెడుతున్నారు. వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళేమి కష్టపడట్లేదు ఆ విధంగా మనుషులు కష్టపడ్డట్టు తిండి కోసం. కానీ మనుషులు ఎన్నో కోరికలు ఉన్నాయి మనుషులకి. ప్రాబ్లం ఏంటంటే ఎన్నో కోరికలు, భౌతిక కోరికలు, అవి తీర్చుకోవడానికి మనుషులకి సమయం సరిపోవట్లేదు అన్నమాట. అందుకనే భక్తి చేసుకోవడానికి సమయం లేదు. చాలా సమయం ఉంది, 24 గంటల సమయం. మీరు కావాలనుకుంటే 24 గంటలు మీ దగ్గర సమయం ఉంటుంది. భక్తి చేసుకోవాలని కోరిక ఉండాలి అంతే, ఇంకా వేరే అవసరం లేదు. మిగతా అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. మీకు 10 నెలల్లో జరిగే పని 10 నిమిషాల్లో అయిపోవచ్చు. సో ఏమైనా అయిపోవచ్చు, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా అయిపోతుంది. కానీ మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, నేను భక్తి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి భక్తి చేసుకోవడానికి వేరే కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. మీ భౌతిక కోరికల్ని త్యాగం చేయాలి. కొంచెం భగవంతుడిని సంతృప్తి పరచాలని ఒకే కోరిక పెట్టుకొని మనం భక్తి చేసుకోవాలి. అప్పుడు అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. భగవంతుడు అన్నీ అడ్జస్ట్ చేస్తారు. అది ఎలా అవుతుంది మీరు మీ తెలివితేటలతో ఎప్పుడు అర్థం చేసుకోలేరు. కానీ దానికోసం నమ్మకం, శ్రద్ధ పెట్టాలి భగవంతుడి పైన, భగవంతుడు సామర్థ్యం పైన. నేనే సామర్థ్యం, నాకే సామర్థ్యం ఉంది, నేనే చేసుకుంటాను, చేసుకో, భగవంతుడేం వద్దండు, చేసుకో. సో అందుకనే జనాలందరూ కూడా దుఃఖంలో కష్టంలో మునిగెందుకున్నారంటే, భౌతిక ప్రపంచంలో వాళ్ళు అనుకుంటున్నారు మా కష్టపడి మేము సంపాదించుకొని మేము అన్ని కష్టాలు తీసుకోగలుగుతామని. కానీ అది ఎప్పుడు జరగదు. సో భగవంతుడు భక్తి చేసుకోవడం ద్వారానే అసలైన ఆనందం సంతృప్తి చెందేది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం భోక్త కాదు, భగవంతుడు భోక్త అని. అందుకే ఇక్కడ తాత్పర్యం రాశారు కదా. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే, ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. జనాలు అనుకునేది ఏంటంటే, నేనే కర్త. కానీ మూర్ఖులు. ఈ 3 గుణాల యొక్క ప్రభావం ద్వారా వ్యక్తులు పనిచేస్తున్నారు. దానికి ప్రభావం, ఆ ప్రభావంలో పనిచేసి వీళ్ళు అనుకుంటారు నేనే అన్ని చేస్తున్నాను. యాక్చువల్లీ 3 గుణాలు మీ ద్వారా చేయిస్తున్నాయని. ఎందుకంటే మీరు కోరుకున్నారు అలా, నాకు ఇది కావాలి అది కావాలి భౌతికంగా. సరే మరి పనిచేయి, కావాలి అంటే మరి పనిచేయాల్సిందే, శ్రమించు. సో అందుకే ఎన్ని భౌతిక కోరికలు ఉంటే అంత పనిచేయాల్సి వస్తుంది. ఇంకా మీకు టైం ఉండదు భగవంతుడిని సేవ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి. సో అందుకని మనము ఎప్పుడైనా సరే మన బాధ్యతల్ని కర్తవ్యాల్ని నిర్వహించుకోవాలి. కానీ అతిగా లోభానికి గురై పనిచేయకూడదు. అహంకారం, ఇది అహంకారం అంటే విమూఢాత్మ, ఇలాంటి మూఢాత్మ మూర్ఖులు అని చెప్తున్నారు ఇక్కడ. నేనే అంతా చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు మూర్ఖులు, అంత భగవంతుడు చేస్తున్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కదా, మీరు కష్టపడ్డ తర్వాత మీకు ఫలితం వస్తుంది. భౌతికంగా కష్టపడ్డారు తర్వాత ఫలితం వస్తుంది అనుకోండి, మీరేమనుకుంటారు, నేను కష్టపడ్డాను కాబట్టి నేను సంపాదించాను, నా కష్టం నేను సంపాదించాను నేను భోగిస్తాను. అదే మూర్ఖత్వం. అది అంతా భగవంతుడు ఇచ్చాడనే విషయం మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. మీరు భగవంతుడు భక్తి చేసుకున్నాడు, భగవంతుడు అంతా మిమ్మల్ని మెయింటైన్ చేసేసారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మొత్తం భగవంతుడే చేశాడు, నేను ఓన్లీ భగవంతుడు సేవ చేసుకున్నాను అంతే, భగవంతుడు నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. అప్పుడు మీకు భగవంతుడి పైన శ్రద్ధ పెరుగుతుంది. అందుకనే కొంచెం సమయం మీ జీవితంలో భగవంతుడి సేవకు వినియోగించండి, మీకు అసలు అర్థమవుతుంది. లేకపోతే అసలు ఎప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు భక్తి అంటే ఏంటనేది. ఇది ప్రాక్టికల్. సో మీరే ఎప్పుడు బయట కష్టపడేసి డబ్బులు సంపాదించుకొని నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత సంపాదించాను, అది మూర్ఖత్వంలోనే జీవించేస్తారు జీవితాంతం. కానీ అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు మీకు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించలేరు. భగవంతుడే అందరినీ పోషిస్తున్నారు పాలిస్తున్నారు అనే విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించగలరంటే, మీరు అంత భగవంతుడు సేవ చేసుకోండి, భగవంతుడు మిమ్మల్ని చూసుకుంటారు. అప్పుడు మీకు అర్థమవుతున్నారే, భగవంతుడు అందరినీ చూసుకుంటాను, నేనేం చేయట్లేదు, ఓన్లీ భగవంతుడు సేవ చేస్తున్నాను అంతే, ఆయన భగవంతుడు నన్ను చూసుకుంటున్నారే. మొత్తం విశ్వంలో ఉన్న ఎన్నో ప్రాణుల్ని, చెట్లు, ఎంతోమంది పశువులు పక్షులు అందరినీ భగవంతుడు పోషిస్తున్నాడు. మిమ్మల్ని పోషించడం ఆయనకు భారమా ఏంటి? అంతా ఇచ్చేది భగవంతుడే. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మూర్ఖత్వంగా నేనే పనిచేసి నేనే కష్టపడుతున్నాను నేనే సంపాదిస్తున్నాను అనేది మూర్ఖత్వం, నేనే చేస్తున్నాను అనుకునేది మూర్ఖత్వం. యాక్చువల్లీ 3 గుణాలు, ఇలా ఎవరైతే కోరికలు ఉంటాయో ఇది సాధించాలి అది పొందాలి అని, అది రజోగుణం వాళ్ళని ప్రభావితం చేస్తుంది కష్టపడడానికి. ఇలా రజోగుణంలో ఉండేవాళ్ళు అనుకుంటారు నేనే అని. అంత. సో అదనమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భోక్తారాం, భగవంతుడు భోక్త, నేను కాదు, భగవంతుడే భోక్త. మనము భగవంతుడికి సేవను అందించినప్పుడు మనకు అసలైన ఆనందం అనేది లభిస్తుంది. మనమే భోగించినప్పుడు మనకు అసలు ఆనందం యాక్చువల్లీ లభించదు. మనకు లభించే ఆనందం అంతా తాత్కాలికం, ఇంకా భ్రమ, ఒక విధంగా ఒక మానసిక భ్రమ అంతే, మెంటల్ కాంకాక్షన్, ఇల్యూజన్, మాయ అంతే. ఆ సుఖం మాయాసుఖం, అది ఇంద్రియాలను భోగించడం ద్వారా వచ్చే సుఖం.
కస్త్వత్పదాబ్జం విజహాతి పండితో యస్తే విమాన వ్యయమాన కేతన విశంకయాస్మద్ గురురర్చతి స్మయ వినోపపత్తి మనవశ్చతుర్దశ.
ఓ భగవంతుడా, ఏ తెలివైన వ్యక్తి అయితే ఉన్నాడో, ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని పూజించలేదంటే అతని జీవితం వ్యర్థం. మిమ్మల్ని ఆరాధించుకోలేదంటే, ఎంత పెద్ద పండితుడైనా సరే అతను మిమ్మల్ని ఆరాధించుకోలేదంటే అతని జీవితం వ్యర్థం. సో అందుకనే ఒక తెలివైన వ్యక్తికి ఈ విషయం తెలుసు, మిమ్మల్ని ఆరాధించుకోకపోతే జీవితం వ్యర్థమైపోతుందని. ఇది తెలుసుకున్న తర్వాత అతను మీ యొక్క పాద పద్మాలని ఎలా త్యాగం చేయగలడు? ఇప్పుడు శివుడు చెప్తున్నాడు, నా తండ్రి నా గురువు అయిన బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచంగా మిమ్మల్ని ఆరాధించుకున్నారు. దాని తర్వాత 14 మనువులు కూడా ఆయన అడుగుజాలంలో పాటిస్తూ మిమ్మల్ని ఆరాధించుకున్నారు. సో అలాంటిది ఏ తెలివైనవాడైనా సరే ఈ విషయాన్ని గ్రహించి మిమ్మల్ని ఆరాధించుకుంటారు. కానీ మిమ్మల్ని ఆరాధించుకోకపోతే జీవితమే వ్యర్థం. అందుకనే ఇక్కడ శ్రీ రూపగోస్వామి పాదు మన ఆచార్యులు చెప్తున్నారు, ఎవరైనా ఒక వ్యక్తి చాలా అడ్వాన్స్ అయితే భక్తులు, అతను అర్థం చేసుకుంటాడు అన్నమాట, హీ షుడ్ బి పర్సీవరెంట్, నిరంతరంగా ఓన్లీ భక్తి చేసుకుంటాడు, రిజర్వ్ అయ్యి వేరే కాకుండా ఓన్లీ భక్తి మాత్రమే చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అవ్యర్థ కాలత్వం, ఆయన ఎప్పుడు కాలాన్ని వృధా చేయడు, అంత కాలమంతా భగవంతుడి కోసమే వినియోగిస్తాడు. ఇంకా అన్ని రకాల భౌతిక ఆకర్షణల నుంచి ఆయన ముక్తుడు, విరక్తి, ఆయనకు విరక్తి భౌతిక ఆకర్షణల పట్ల. ఇంకా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మానశూన్యత అంటే వేరే వారి నుంచి మానాన్ని సమ్మానాన్ని ఆశించరు. సో ఇటువంటి ఇంకా వ్యక్తి ఎప్పుడు కూడా ఆశాబంధ, ఎప్పుడు ఆశాబంధ అంటే ఎప్పుడు ఆయన ఆశ ఏంటంటే కృష్ణుడు నా పైన కృప చూపిస్తాడు అనే నమ్మకం. ఇంకా ఎప్పుడు కూడా ఆయనకి సముత్కంఠ అంటే ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేసుకోవాలనే కోరికతో నిండి ఉంటాడు ఆ వ్యక్తి. అంటే ఒక ఉన్నతమైన భక్తుడి యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. అలాగే నామగానే సదా రుచి, భగవంతుడి నామాన్ని గానం చేయడానికి, నామ గానం చేయడానికి, వినడానికి, భగవంతుడిని గుణగానం చేయడానికి ఎప్పుడు ఆయనకి ఎంతో రుచి ఉంటుందంట. ఇంకంతేకాకుండా ఆసక్తి తద్గుణాఖ్య అనే భగవంతుడి లీలల్ని వర్ణించడానికి ఎంతో ఆసక్తి ఉంటుందంట ఆ వ్యక్తికి. ఇంకా ప్రీతి తద్ వసతి స్థలే, భగవంతుడు నివసించి చేసి లీలలు చేసిన స్థలాల పట్ల ఆయనకి ఎంతో ఆకర్షణ. అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఇంకా లీలా స్థలాల పట్ల ఆయనకి ఎంతో ఆకర్షణ. ఇది ఒక ఉన్నతమైన భక్తుడి యొక్క లక్షణాలు. సో మీకు అర్థం చేసుకోవాలనుకుంటే ఉన్నతమైన భక్తుడిని ఎలా గుర్తించడం అంటే ఇవన్నీ అన్నమాట. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ నిరంతరంగా భక్తి చేసుకుంటూనే ఉంటాడు, కాలాన్ని ఎప్పుడు వృధం చేయడు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, సమ్మానాన్ని ఆశించరు, ఇంకా ఎప్పుడు భగవంతుడు నా పైన కృప చూపిస్తాడనే ఆశతో ఉంటారు, భగవంతుడికి ఎప్పుడు కోరిక, భగవంతుడికి సేవ చేసుకోవాలనే కోరికతో ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, ఇంకా భగవంతుడు గుణ రూప నామ మహిమల్ని వినడం కీర్తించడంలో నిమగ్నమై ఉంటారు, ఆసక్తితో ఉంటారు. ఇంకా భగవంతుడి లీలాస్థలి పట్ల కూడా వాళ్ళకి ఎంతో ఆసక్తి. సో ఇలా మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక లాస్ట్ ఈరోజు ఒక శ్లోకం చూద్దామంటే 68, దీంతో ముగిద్దాం ఈరోజు.
అతత్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్ర భయద్వష్టం అకుతశ్చిత్ భయాగతి.
ఓ భగవంతుడా, అసలైన పండితులు అందరూ కూడా, తెలిసిన వాళ్ళందరూ కూడా మీరే ఆ పరబ్రహ్మం పరమాత్ముడు అనే విషయాన్ని గ్రహించారు, తెలుసుకున్నారు, తెలుసు వాళ్ళకి. మొత్తం విశ్వం అంతా రుద్రుణ్ణి చూసి భయపడుతుంది, ఎందుకంటే ఆయన మొత్తం విశ్వాన్ని ధ్వంసం చేసి సంహరిస్తారని. కానీ ఈ అంతా ఈ భక్తులు ఎప్పుడు దీని ద్వారా భయపడరు, అంటే రుద్రుడు కూడా భయపడరు. ఫర్ ద లర్న్డ్ వర్డ్ యు ఆర్ ఫియర్లెస్ డెస్టినేషన్, ఎందుకంటే మీరే వాళ్ళు నిర్భయంగా ఉంటారు, ఎందుకంటే మీరే వాళ్ళ లక్ష్యం కనుక. సో ఇక్కడ రుద్రుడు అంటే శివుడు స్వయంగా చెప్తున్నాడు, ఇలా శివుడు సంహరిస్తాడు కదా, రుద్రుడు సంహరిస్తాడు కదా, దానికి అందరూ భయపడతారు. అంటే ఇక్కడ శివుడు చెప్తున్నాడు రుద్రుడు సంహరిస్తాడు అంటే, ఇక్కడ ఒక రుద్రుడు మొత్తం 11 రుద్రులు ఉన్నారు, అవునా, భగవంతుడు శివుడి యొక్క అవతారాలు మొత్తం. సో ఇక్కడ ఒక రుద్రుడు, అందులో ఆయన ఇక్కడ శివుడు ప్రార్థన అర్పించుకుంటున్నాడు భగవంతుడికి. సో అంటే ఈయన ఇంకా వేరే రుద్రులు సపరేట్ అంటే అందరూ సపరేట్. సో వాళ్ళందరూ కూడా సేమ్ పవరు. వన్ రుద్ర అంటే ఇప్పుడు ఒక రుద్ర అంటే రుద్రుడికి చూసి భయపడతారు అంటున్నారు. అంటే ఒక రుద్ర కూడా ఇంకొకరికి భయపడవచ్చు రుద్రుడికి. వీళ్ళందరూ కూడా రుద్రులందరూ కూడా ఈ సంహారం సమయంలో వీళ్ళందరూ సంహరిస్తారంటే మొత్తం ధ్వంసం చేస్తారు విశ్వాన్ని. కానీ భక్తుడు అందరూ రుద్రుడికి భయపడతారు, కానీ భక్తుడు ఎప్పుడు కూడా రుద్రుడికి భయపడడు, ఎందుకంటే ఆయనకు తెలుసు భగవంతుడు నన్ను రక్షిస్తాడు, భగవంతుడు ఆయన లక్ష్యం కనుక, భగవంతుడు ఆయన చేరుకోగలుగుతాడు, ఎలాగో ఆయన భగవంతుడు చేరుకుంటాడు కనుక. అందుకని భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో అన్నారు కదా, కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నువ్వు అందరికీ ఘోషణ చెయ్యి, నా శుద్ధ భక్తుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ధ్వంసం కాడు అని, ఆయన వినాశానికి గురి కాడు అని. సో అంటే అదే, శరీరం ఎలాగో నశించిపోతుంది, పుట్టామంటే శరీరం నాశనం అవుతుంది, కానీ భక్తుడు నాశనం అవ్వడం అంటే ఆయన భక్తి నాశనం అవ్వదు, భక్తి మాత్రమే నాశనం అవ్వదు, మిగతా అన్నీ నాశనమైపోతాయి. అందుకే అసలైన సంపద భక్తి. మీరు ఎంత భక్తి చేసుకుంటే అదే మీతో పాటు ఉండేది. అందుకే మీరు ఆలోచించండి, వేరేవన్నీ మినిమం పెట్టుకోవాలి, మ్యాక్సిమం భక్తి చేసుకోవాలి, అలా మన జీవితాన్ని అలవర్చుకోవాలి, మాడిఫై చేసుకోవాలి, అప్పుడే మనం ఉన్నతి సాధిస్తున్నట్టు. ఓకే, ఇక్కడ ఈరోజు ముగిద్దాము చర్చ. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాదకి జై, గ్రంథరాజు శ్రీమద్ భాగవతంకి జై, సమవేద గౌరవ భక్త వృందికి జై, నితాయ గౌర్ సీతనాథ్ ప్రేమనంది హరిహరి బోలు.